ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పించుకుంటూ శ్రీమత్ పరమహంస పరివరాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు లోక ఉజ్జీవనార్థం ఒక చక్కటి గ్రంథాన్ని అందించారు. అతి గుహ్యమైనటువంటి వేదరహస్యాలు కలిగినటువంటిది భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉన్న అనేక రహస్యార్థాలను సామాన్యులు కూడా అర్థం చేసుకోవాలని ఉన్నతమైనటువంటి సంకల్పంతో ప్రశ్నోత్తర రూపకంగా దాన్ని తీర్చిదిద్ది భగవద్గీతను మనందరికీ అందించారు. అదే శ్రీకృష్ణ అర్జున సంవాదం అనే గ్రంథం. దాన్ని ప్రతిరోజు యథావకాశంగా గుణానుభవం సాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 117 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 118వ భాగం. కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 5వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇంచుమించు 7వ శ్లోకానికి అర్థాన్ని గమనిస్తూ ఉన్నాం. 2137వ ప్రశ్న దగ్గర నిన్న కొంచెం ఆప్యం. అంటే ఎవరైతే స్వాధీనమైనటువంటి మనస్సుతో ఉంటారో, ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, ఎవరు సర్వభూతాలకి ఆత్మ అయిన తన ఆత్మగలవాడును కర్మములు చేయుచున్నప్పటికీ ఆ కర్మల చేత అంటుకోడు అనేటువంటి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శిష్యుని సందేహం, ఆ తర్వాత గురువుగారి సమాధానంతో మళ్ళీ కొనసాగింపు. అడిగాను, స్వామి, మీరు ఆత్మగలవాడు, కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మల చేత అంటుకోబడడు అన్నారు. సరే, ఆ ఆత్మ ఎలాంటి వాడో ఇందాక మీరు సెలవిచ్చారు. మరొకటి విషయం స్వామి, ఎటువంటి కర్మ కూడా అంటుకోదా అని దాసుని ప్రశ్న. ఎటువంటిది అని అంటే నీ ఉద్దేశంలో? అదే స్వామి, ఎవరైనా తప్పుడు పనులు చేశాడు అనుకోండి, అది కూడా కర్మే కదా, అది కూడా అంటుకోమంటారా? ఎప్పుడైతే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిస్తామో, ఆ ప్రవేశించిన వెంటనే ఇక తప్పుడు పనులు చెయ్యము అనేది కదా. ఇక తప్పుడు పనులు చేసేదానికి ప్రసక్తి ఎక్కడుంటుంది? అవి చేసేవాడు, చెయ్యాలనుకునేవాడు కూడా ఈ రంగంలో ఇంకా ప్రవేశించినట్లే మరి. అందుకనే యోగయుక్త, అంటే కర్మయోగముతో కూడినవాడు అని అన్నారు. అంటే వెంటనే మళ్ళీ విశుద్ధాత్మ అని కూడా శ్లోకంలో చెప్తున్నారు. మనందరికీ పరిశుద్ధత అంటే శాస్త్ర నిషిద్ధమైన కర్మల యందు మనస్సు పోకుండా ఉండడం కదా. అడిగాను, మరి శాస్త్ర విరుద్ధమైన కర్మలను చేయకపోవడం వలన సాధ్యమైతే అవ్వచ్చేమో, కానీ మనస్సు పోకుండా ఉండడం అది సాధ్యమైన అంటారా? మరి దానికి కూడా శ్లోకంలో ఉంది కదా, విజితాత్మ అని. అడిగాను, అడిగాను, అంటే మనస్సుని స్వాధీనం చేసుకున్నవాడు అని కదా నీకు అర్థం. అంతేకాదు, మనస్సు నిగ్రహిస్తున్నా ఇంద్రియములు పరిగెడతాయేమో అని వెంటనే జితేంద్రియ అని కూడా అన్నారు. శ్లోకం చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్తున్నారో గమనిస్తున్నావా? అడిగాను, చెప్పడం సరే కానీ ఆ స్థితి రావడం చాలా కష్టమేనేమో. ఎందుకు కష్టం అనుకోవాలి, వచ్చేస్తుంది. కర్మయోగం నడవగా నడవగా మొదట విశుద్ధాత్ముడవుతాడు, ఆ తర్వాత విజితాత్ముడవుతాడు. ఇలా అది ఉపయోగపడుతుంది, జితేంద్రియత్వానికి కూడా దారితీస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఇదే వరుస అంటారా స్వామి? అసలు అవసరం లేదు, ఇటు నుంచి అటు కూడా అవ్వచ్చవి. అడిగాను, సర్వభూతాత్మ భూతాత్మ అంటే ఏమిటంటారు? ఏమిటా, సర్వభూతములకు ఆత్మ అయిన తన ఆత్మ గలవాడు అని అర్థం తీసుకోవాలి. మరి అలా అని ఇదివరకే చెప్పారు కదా, మరి చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాలంటావు? సర్వభూతములకు తానే ఆత్మ అని తెలుసుకోవాలంటారా అని. అవును, తెలుసుకోవాలి. అంటే స్వామి, అన్ని భూతాలకు ఉండే ఆత్మ ఒకటి అసలు ఉంటుందే? అది కాదు స్వామి, ఇప్పుడు అన్ని భూతాలకు ఉండే ఆత్మ ఒకటేనా పోని, అలా ఎక్కడైనా ఉంటుందంటారా? అలా శాస్త్రం చెప్పిందా, భగవద్గీత చెప్పారా నేనన్నానా? అంటే అన్నట్టు కాదు కానీ స్వామి, మొన్న వర్షాలు పడ్డప్పుడు ధాన్యం పాడైపోయినాయని మా ఊళ్ళో అధికారులు సహాయం అందించడానికి వచ్చారు. ఊరి మధ్యలో రచ్చబండ మీద కూర్చున్నారు, ధాన్యం చూపించండి అన్నారు. అప్పుడు మా వాడొకడు ఒక పిడికెడు ధాన్యం చూపించి, మా ఊళ్ళో ప్రతి ఇంట ఇదే ఉన్నాయండి అన్నాడు. స్వామి, ఇప్పుడు ఆ కథ ఏమిటంటారు, ఎందుకు చెప్తున్నారు మీరు? సరే, అతను చూపించాడు, ఈ కథ ఎందుకంటారు? ఎందుకంటే అన్ని ఇళ్లల్లోనూ ఆ పిడికెడు ధాన్యమేనా ఉన్నాయి, ఇంకా లేవా చెప్పు. అంటే అది కాదు స్వామి, ఈ పిడికెడు ధాన్యం ఎలా పాడై ఉన్నాయో అలాగే ప్రతి ఇంట ధాన్యం పాడైపోయి ఉన్నాయని అతని ఉద్దేశం. చూసావా, మరి ఇప్పుడు నువ్వే చెప్పేశావా లేదా? సర్వభూతములకు ఆత్మ అయిన తన ఆత్మ గలవాడు, సర్వభూతాత్మ. భూతాత్మ అంటే అన్ని భూతాలలోనూ తన ఆత్మే ఉన్నదని కాదు అర్థం, తన ఆత్మలాంటి ఆత్మలే అన్ని భూతాలలోనూ ఉన్నాయి అని అర్థం. జాగ్రత్తగా సూక్ష్మంగా అర్థమవుతుందా నీకు? స్వామి, ఇది సమర్థింపు, బాగానే ఉంది. కానీ ఉన్నదున్నట్లుగా అన్ని భూతాలకు తానే ఆత్మ అంటే ఒకటే ఆత్మ ఉన్నది అని అర్థం తీసుకుంటే ఏమాత్రం నష్టం కలుగుతుంది? ఉపనిషత్తులతో విభేదించాలి. ఈ గ్రంథం పూర్వాపరాలతో కుదరదు. సరే స్వామి, సమస్తభూతముల యందు తన ఆత్మ వంటి ఆత్మలే ఉన్నాయని తెలుసుకోవడం ఇది ప్రత్యక్షానికి విరుద్ధమా కాదా స్వామి చెప్పండి? అంటే ఏమిటంటావు? ఏముంది స్వామి, మీరు కొంచెం దాసుని అనుగ్రహించాలి. చెప్పు చెప్పు, పర్వాలేదు. అయ్యో ఏం లేదు స్వామి, ఇప్పుడు ఒక కోతి, ఓ పక్షి, ఒక చీమ, ఒక దోమ, ఒక మనిషి, ఓ చెట్టు ఇలా ఉన్నాయి అనుకోండి, వీని ఎన్నిట్లో కూడా ఒకే ఆత్మరూపకంగా ఉంటుందని అంటే ఇది ప్రత్యక్షానికి విరుద్ధమని తోచటం లేదా స్వామి? మనిషి ఏమిటి, దోమ ఏమిటి, చీమ ఏమిటి, చెట్టు ఏమిటి, పొట్టు ఏమిటి, వీటి అన్నిట్లో ఉండేదంతా ఒకటే అని అంటే ఎలా ఉంటుంది స్వామి? అమ్మో, సరే, అంత నువ్వు సూక్ష్మంగా ఆలోచిస్తున్నావంటే మంచి దారిలోనే ఉన్నావు. కాబట్టి నీకు నేను కొంచెం ఓపిగ్గానే సమాధానం చెప్తానే. ఇప్పుడు మిలిటరీ డ్రెస్ వేసుకున్నవాడు, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నవాడు, నేవీ యూనిఫామ్ వేసుకున్నవాడు, స్కూలు ఆఫీసు యూనిఫారాల వాళ్ళు వీరందరూ మనుషులేనని అంటే అది ప్రత్యక్ష విరుద్ధమని అనలేవు కదా అందరినీ. ఇవి నిజమేనా కదా? అవును స్వామి. వారందరూ ధరించిన చొక్కాలు ప్యాంట్లు తొలగిస్తే అందరూ ఒక్క తీరులోనే ఉంటారు. వారి వారి వృత్తులను అనుసరించి వారి వారికి ఆయా చొక్కాలు వచ్చాయి. అవునా? నిజమే స్వామి, కరెక్టే. అలాగే ఆత్మకి కూడా కర్మ సంబంధం చేతనే వివిధ శరీరాలు వస్తాయి. ఆత్మలన్నీ జ్ఞానాకారాలే. కర్మయోగం చేస్తూ విశుద్ధాత్ముడై, విజితాత్ముడై, జితేంద్రియుడైన తరువాత సర్వభూతాత్మ భూతాత్ముడవుతాడు. అంటే జ్ఞానాకారంతో ఉంటాడు. అంటే హో చొక్కా తీసేస్తాడన్నమాట. అలా కాదు, కర్మలు అనుభవించవలసి ఉన్నంతకాలం ఈ శరీరం పోదు. స్వామి, మరి జ్ఞానాకారంతో ఉంటాడన్నారు కదా, మిలిటరీ వాడు యూనిఫామ్ తీయకపోయినా నీ శరీరం ఎలా ఉంటుందో నీకు తెలుసు కనుక అలాంటి శరీరమే ఆ మిలిటరీ వాడికి ఉంటుందని నువ్వు గ్రహించలేవు? ఎందుకు గ్రహించలేను స్వామి? గ్రహిస్తాను. అలాగే తన ఆత్మ జ్ఞానాకారమని ఎరిగిన వెంటనే తనకు శరీరం ఇంకా ఉన్నా తన చుట్టూ ఉన్న సర్వభూతములు కూడా శరీరాలతోటే ఉన్నా ఆత్మజ్ఞానాకారము అని గ్రహింపుకి వచ్చేస్తుంది. అలాగా స్వామి ఆ దశకి వచ్చేస్తే, ఆ దశకు వచ్చేస్తే తాను ఏ కర్మలు చేసినా చేస్తూ ఉన్నా ఇక వాడికి అంటావు, కుర్వన్నపి నలిప్యతే. ఇది శ్లోకంలో చెప్పింది. అదే స్వామి, అది ఎలా అంటారు స్వామి మళ్ళీ? ఏది ఆత్మ పదార్థమో ఏది కాదో తెలిసిపోతుంది కదా, తెలియవచ్చు. అయితే ఏమంటారు స్వామి, కర్మలన్నీ ఆత్మ కాని దాని ఎందేగా నడిచేది, కర్మలన్నీ ఆత్మకాని దాని ఎందేగా నడిచేవి? స్వామి అర్థం కాలేదు ఇక్కడ. అర్థం కాలేదా? ఇప్పుడు తినడం, కూర్చోవడం, వినడం, పరిగెత్తడం, ఈ పనులు ఆత్మయందు జరుగుతున్నాయా శరీరానికి జరుగుతున్నాయా చెప్పు అని. ఆత్మకి సంబంధం లేదు స్వామి, శరీరం అందే జరుగుతున్నాయి. ఆత్మ వలన కాదు కదా, ఆత్మకు గల కర్మబంధం వలన అవుతుంది. అవును స్వామి, అది నిజమే. ఇప్పుడు ఒక ప్లేటుని తీసి కింద దభేలని పడేసావు అనుకో, అయ్యో పాపం దానికి ఎంత నొప్పెట్టిందో అని ఎప్పుడైనా అనుకున్నావా? అలా ఎలా అనుకుంటారు స్వామి, నేను అలా అనుకుంటే నన్ను పిచ్చివాడి కింద అనుకుని పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారు కదా స్వామి. మరి నీ శరీరము ఆ ప్లేటు లాంటిది, కింద పడిపోతే నీకెందుకు నొప్పెట్టాలి? అంటే స్వామి, అదేమో ప్లేటు, అది నిర్జీవి, నేను సజీవిని కదా, అందుచేత నొప్పి కలుగుతుంది. మరి జీవి అంటే ఏమిటో చెప్పు నాయన. ఆత్మ అనుకోండి మీరు, నొప్పి ఎవరికి తెలిసింది ఇప్పుడు, ఆత్మకా శరీరానికా? ఈ విషయాన్ని నేను చెప్పలేను స్వామి. నొప్పి వంటి భావాలు తెలిసేది ఆత్మకే, శరీరానికి కాదు. శరీరమేమో అచేతనం, అది అన్ని వస్తువులు దాకా ఇది ఒక వస్తువు అంతే. ఆత్మనేమో చైతన్య స్వరూపం, యుక్తాయుక్త జ్ఞానములు కలిగి ఉంటుంది, అది జ్ఞానాకారం. ఇలా ప్రాక్టికల్గా తెలియగానే ఇక కర్మలు శరీర సంబంధం వలననే అని అర్థమైపోతుంది. శరీరం ప్లేట్లాగే అచేతనం గనక అక్కడ జరిగే కర్మలు మరి ఆత్మని అంటవు. వెనకటి సంచిత ప్రారబ్ధ కర్మల సంబంధం ఇంకా నశించకపోవడం వలన మనకి ఈ శరీరధారణ, తత్సంబంధమైన శాస్త్రీయ కర్మలు చేయడం తప్పలేదు, కానీ ఇక కొత్తగా చేసే కర్మలేవి అంటనే అంటావు. అడిగాను అడిగాను, చాలా బాగా చెప్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత స్వామి, ఆ తర్వాత స్వల్పకాలంలోనే ఆత్మప్రాప్తి తప్పదు. బాగుంది స్వామి, ఫలం బాగుంది. ఇది ఎలా చేయాలో కొంచెం చెప్పారంటే ఇక మీద అలాగనే చేసేస్తాను. చేస్తానంటున్నావు కదా, దీన్ని కర్మయోగము అంటారు. అడిగాను, ఖచ్చితంగా ఒప్పుకుంటున్నానండి, కాకపోతే ఎలా చేయాలో కొంచెం చెప్తే ధన్యుణ్ణి. నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, నువ్వు జ్ఞాపకం తెచ్చుకోలేదేమో, ఈ ప్రస్తావన మనకు వచ్చింది. సరే చెప్పాను అనుకోండి స్వామి, ఇప్పుడు సూక్ష్మంగా సులభంగా నిక్కచ్చిగా ఇంకొకసారి చెప్పండి స్వామి. సరే మళ్ళీని చెప్తాను, కానీ దానికి అనుగుణంగా ఈ కింద శ్లోకాలు ఉన్నాయి చూడు, ఈ శ్లోకాలు చదివితే దానికి సరిగ్గా సమాధానం సరిపోతుంది. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్వన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్నిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. చక్కగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ కదా. మరొక్కసారి శ్లోకాలు చూద్దామే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్మిన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అని ఈ శ్లోకాలు 8-9 మనకి 5వ అధ్యాయంలో ఉన్నాయి. అలాగనే దీనికి అన్వయం ఒకసారి చూసి తర్వాత విశేషాలు చూద్దాం. తత్వవిత్ యుక్త పశ్యన్ శృణన్ స్పృశన్ను జిగ్రన్ను అశ్నన్ను గచ్చన్ను స్వపన్ను స్వసన్ను ప్రళపన్ను విసృజన్ను గృహన్ను ఉన్మిషన్ను నిమిషన్ను అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్ కించిత్ నకరోమి ఏవమితి మన్యత. అంటే ఆత్మయాదాత్మ జ్ఞానం గల కర్మయోగి చూస్తున్నా, అతను వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా, ఊపిరి వదులుతున్నా, మాట్లాడుతున్నా, ఊపిరిని విసర్జిస్తున్నా, స్వీకరిస్తున్నా, కళ్ళు మూసిన, తెరిచిన ఇంద్రియములు వాటి సంబంధ ప్రయోజనములైన శబ్దాదులయందు ప్రవర్తిస్తున్నాయని బుద్ధి చేసి నేనేమీ చేయుటలేదు అని అనుకోవలను. ఇది తాత్పర్యం ఇంత ఉంది. సరే స్వామి అడిగి చాలా సంతోషం అని అంటూ 2169వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. మళ్ళీ రేపటి రోజున కొనసాగింపు 2170 నుంచి. ఇంత చక్కగా స్వామివారు కర్మల యొక్క విశేషాలని, ఆ కర్మలని ఎలాగా మనం గ్రహించాలి, తద్వారా ఆత్మపరిపక్వతను ఎలా పొందాలనే విషయాన్ని అందజేస్తున్నటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ ఆ శ్రీశ్రీపతుల యొక్క కృపాకటాక్షం కలగాలి అని ఆశిస్తూ అడిగాను. రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.